జై మహాకాల్. ఇది డిసెంబర్ 29, 2004 సాయంత్రం ఒంగోలులో జరిగిన లెక్చర్. జై జై మహాకాల్.
Okay. 5 కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు మనము కూడా కొన్ని విశిష్టమైనటువంటి ప్రణాళికలు వేసుకుని దానికి తగినట్లు మనం కొత్త సంవత్సరాన్ని మార్చుకోబోతున్నాం. ఈ విశిష్టమైనటువంటి ప్రణాళికలలో మూడు రకాలైనటువంటి సాధనలు మీకు అందజేయబడుతున్నాయి. సుమారు 52-54 సాధనలు ఉంటాయి. అందులో కొన్ని ఏంటి అంటే మీరు నిత్యము చేసుకోవలసినవి, చేసుకోదగినవి, అంటే ఆల్ ది 365 డేస్ చంద్ర సమర్పుణ్యం అని, అరగంట ప్రాణాయామం చేసుకుంటా అని, చిన్నతో గాయత్రి 45 నిమిషాల పాటు గాయత్రి మంత్ర జపం చేసుకోవటం, 12 సూర్య నమస్కారాలు చేసుకోవటం, ఇవన్నీ నిశ్చయం చేసుకోవాల్సినవి. ఆహారంలో మార్పులు చేసుకోవటం, ఇవంతా కాకుండా విశిష్టమైనటువంటి సాధనలు కొన్ని ఆల్రెడీ ఉన్నాయి ప్రపంచంలో, కొన్ని మనం అందజేస్తున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి ఏంటి అంటే నవరాత్రి సాధనలు. ప్రతి నెల ఏదో ఒక నెల మీకు నచ్చినటువంటి నెలలలో మీలోకి ప్రతి నెల ఇంకా మీ సాహసము మీ సామర్థ్యం నవరాత్రి సాధన చేసుకుంటారు. మంత్రాన్ని బట్టి మంత్ర జపం నిర్ణయించబడుతుంది. గాయత్రి మంత్రం అయితే 10 రోజులలో మనం 29 రోజులలో 24 వేలు పూర్తి చేసేస్తే 10వ రోజు పూర్ణాహుతి చేసుకుంటాం. ఇవి విశిష్టమైనటువంటి సాధన, రోజు చేసుకునేవి కాదు, నిత్యము చేసుకునేవి కాదు, నెలలో కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఈ నెలలో చేసుకుందాం అనిపిస్తే చేసుకుంటారు. అదే నవరాత్రి సాధన మాత్రమే కాకుండా నేను ఇతర మంత్రాల సాధన కూడా దాన్ని నిశ్చయింపజేస్తున్నా మనం. ఇది కాకుండా ఒక 4 రోజుల పాటు చేసేటటువంటి సాధనలో ముఖ్యంగా మీకు అందజేస్తున్నటువంటి మహాలక్ష్మి సాధన 25 రోజుల పాటు ఇంట్లో చేసుకుంటారు, 5 రోజుల పాటు పూర్ణాహుతిగా చేసుకుంటారు. ఇంట్లో చేసుకోకుండా పూర్ణాహుతిగా చేసుకోవటం అనేది సాధకులకి కుదరదు. కానీ 5 రోజుల పాటు జరిగే పూర్ణాహుతిలో మీరు ఇతరులను కూడా పిలవాలి. వాళ్ళు సాధనలు ఇంటి దగ్గర చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళు అటెండ్ కావచ్చు. కానీ దేనికి అటెండ్ అవుతారు వాళ్ళు? ఎవరు ఆ 25 రోజుల పాటు చేసుకుని ఉంటే దాని పూర్ణాహుతిది. అంతే తప్ప పూర్ణాహుతి మాత్రమే చేసుకుంటాము సాధనలు లేకుండా అంటే దానిపైన ఫలితం వస్తుంది, తప్పేం లేదు, దానిపైన ఫలితం వస్తుంది, పూర్తి ఫలితం రాదు. అంతే ఒకటి మహాలక్ష్మి సాధన, దాని పూర్ణాహుతి 5 రోజులు. ఇవన్నీ 4 రోజుల పాటు చేసేవి. వీలైతే మీరు ప్రతి నెల దాన్ని కొనసాగించుకోవచ్చు, లేదంటే ఒక నెల చేసుకుని మళ్ళీ ఒక చేసి మళ్ళీ 3 వచ్చినప్పుడు చేసుకుని. 3 అని కాదు, అక్కడ మన నిత్య జీవితంలో ఉండేటటువంటి వీలును బట్టి. నేను మాత్రం దాన్ని 3 అని అంటాను. చెప్తా ఇదేంటి మహాలక్ష్మి సాధన. వనరులకు సంబంధించినంత వరకు 25 రోజుల పాటు ఇంట్లోనూ, 5 రోజులు పూర్ణాహుతి. మహాసరస్వతి సాధన, బుద్ధి వికసించడం లేదు, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియటం లేదు, బుద్ధికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే, ముఖ్యంగా స్టూడెంట్స్, పెద్ద పెద్ద పరీక్షలకు వెళ్తున్నటువంటి వాళ్ళు మహాసరస్వతి సాధన చేసుకోవచ్చు. ఈ మహాసరస్వతి సాధన మళ్ళీ 25 రోజుల పాటు ఇంట్లో చేసుకుంటాం, 5 రోజుల పాటు పూర్ణాహుతిగా చేసుకుంటాం. ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చి ఆ పరిస్థితిలో దాటలేకపోతున్నాం, దానికి మహాకాళి సాధన చేసుకుంటాం, మళ్ళీ దానికి 5 రోజుల పాటు పూర్ణామి చెందుతుంది. ఇవంతా కాకుండా సాప్తాహికమైనటువంటి సాధనలు ఉన్నాయి, అంటే 7 రోజులు మాత్రమే చేసుకునేవి. ఏ 7 రోజులైనా మీరు చేసుకోవచ్చు, దాన్ని సాప్తాహిక పారాయణలు అంటారు. ఈ సాప్తాహిక పారాయణలో మీరు గురుగీతలు, గురువుల చరిత్రలు, గురుగీత, భాగవతము, భగవద్గీత, దుర్గా సప్తశతి మొదలైనవి చేసుకునేవచ్చు. వీటన్నిటికీ కూడా అది ఏ రోజు పూర్తవుతుందో ఆ రోజు కానీ, లేకపోతే నెక్స్ట్ డే కానీ పూర్ణాహుతి ఉంటుంది. ఒకరోజు పూర్ణాహుతి కానీ మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి వాటికి 5 రోజులు పూర్ణాహుతి ఉంటుంది. ఈ 5 రోజుల పూర్ణాహుతిలో అందరూ కలిసి, అంటే ఏంటి, సాధన చేసిన వాళ్ళు లేకపోతే పూర్ణాహుతిలో నేను పాల్గొంటాం అనుకునేవాళ్ళు అంశ సమయ ప్రతిభాదానాలను ఉపయోగించి ఒక మహోత్సవంగా జరుపుకోవాలి. ఊరు ఊరంతటికీ తెలియాలి ఇది జరుగుతోంది ఈ మహోత్సవం అని. కొంచెం ఆ రేంజ్ లో చేసుకోండి. చేసుకుంటే లాభం ఏంటి అంటే, ఒకటి పూర్ణాహుతి ఎంత గ్రాండ్ గా జరుగుతుందో ఫలితాలు అంత గ్రాండ్ గా ఉంటాయి. చేసుకున్న వాళ్ళకి అది లాభం, చూసిన వాళ్ళకి వాళ్ళకి లాభం ఏంటంటే మేము కూడా చేయాలి అనేటటువంటి ఒక మనస్సు ఉత్సాహము వస్తుంది. అది అంత కాకుండా వాతావరణంలో ఎంత ఎక్కువ మంది పూర్ణాహుతి ఆహుతులు వేస్తే మంత్రశక్తి ఎంత తొందరగా కిందికి దిగుతుంది, అందరికీ చేసుకున్న వాళ్ళకి లభిస్తుంది, చేసుకునే వాళ్ళకి లభిస్తుంది, చేసుకున్న వాళ్ళకి 25 రోజుల సాధన ఫలితం ఉంటుంది కనుక ఎక్కువ లభిస్తుంది, చేసుకున్న వాళ్ళకి వీటి మాత్రమే తెలుస్తుంది. సాప్తాహిక పూర్ణాహుతిలో కూడా ఇదే నియమము, మీరు సమయము, అంశము, ప్రతిభ. ప్రతిభ అంటే కొందరు బాగా పాడగలరు, కొందరు బాగా లెక్చర్ ఇవ్వగలరు, కొందరు ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పగలరు, కొంతమంది ఇదంతా చేయలేరు కానీ బాగా ఆర్గనైజ్ చేయగలరు, అది ప్రతిభ అంటే. ఎవరు ఏది చేయగలరో దాన్ని స్పష్టంగా చేసుకోవటం అనేది ఒకటి ఒక విశేషమైనటువంటి నియమంగా పెట్టుకోండి. ఏది చేసినా ఊరు ఊరంతటికి తెలియాలి అనే లెవెల్లో చేయండి తప్ప మా ఇంటి పక్కన అక్కడెక్కడో చేస్తాం అయిపోయింది అనుకోవద్దు. ఈ సూచనలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చెప్తున్నా కదా, ఇవాళ తర్వాత మీకు ఈ సూచనలు ఇంకా నా జీవితంలో మీకు చెప్పబడవు ఇటువంటి సూచనలు. అంచేత మీరు చాలా జాగ్రత్తగా దాన్ని నెమరేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. దాని తర్వాత మళ్ళీ నన్ను అడిగారనుకోండి, వెరీ గుడ్ నైస్ అంటాను నేను. మీరేంటే అది నైస్. అంచేత నన్ను ఏం అడగండి, మీరు ఇది చేయొచ్చా అది చేయొచ్చా అని. మీ బుర్ర ఉపయోగించుకుని అక్కడ రాసుకున్నటువంటి నియమాన్ని ఉపయోగించుకుని మీరు చేసుకోవాల్సిందే తప్ప నన్ను మాత్రము మీరే అడగవద్దు. ఇంకోటి ఏం చెప్పాను, చేయగలిగినన్ని మీరు చేసుకోవాలని చెప్తున్నాను, కానీ మినిమం కూడా ఉందిగా. మనుషులను మాత్రమే తగ్గుతామని నియమం తీసుకున్నా మీరు గురువు యొక్క సంపర్కంలోకి వస్తారు, ఆ లెవెల్లో సంపర్కంలోకి వస్తారు. మీరు కంప్యూటర్లో వాట్సాప్ చూశారు కదా, మల్టీ పిన్ ప్లగ్ ఉంటుంది, 32 64 పిన్లు ఉంటాయి అందులో. అందులో ఒక పిన్ ఉన్నా వేలాడుతూ ఉంటుంది, దానికి 64 పిన్ ఉంటే పూర్తిగా సెట్ అవుతుంది. కానీ ఒక పిన్ ఉన్నా వేలాడుతూ ఉంటుంది కదా, ప్లగ్ లింక్ ఉంటుంది, అర్థమవుతుంది కదా. దీన్ని పూర్తిగా అవగాహన చేసుకోండి. ఇందులో నేను చెప్పినటువంటి నియమాలన్నింటినీ కూడా రేపు 31వ తారీఖున మీకు చిన్న ప్యాంప్లెట్ రూపంలో ఉంటుంది, దాన్ని చూసుకుని మీరు నెక్స్ట్ ఇయర్కి మీరు ఏ సాధనలు చేసుకుంటారు, కంబైన్డ్గా ప్రాణాయామంతో కలిపి సాధనలు చేసుకోవచ్చు, సూర్య నమస్కారం అంతా కలిపి చేసుకోవచ్చు, ఏమీ లేదునండి మాస్టర్ మేము మంచిగా నోటి తాగుతాం రోజుకి 200 లీటర్స్ అది చేసుకోవచ్చు, అది కూడా మీకు సత్ఫలితాలు ఇస్తుంది, అది గుర్తుంచుకోండి. అదేదో చిన్నది అనుకోకండి, మీకు అలవాటైపోయింది కనుక చిన్నది అనిపిస్తుంది. మీరు తాగలేని వాళ్ళ చేత తాగించండి, మీకు తెలుస్తుంది అది ఎంత కష్టం. చేత మీరందరూ ఇన్నేళ్ల బట్టి నాతో ఉండటం వల్ల చాలా సాధనలు మీకు ఎలా అనిపిస్తాయంటే, కానీ అది ఏం కాదు. అది అదే ఒక లెవెల్ ఆఫ్ సాధనల గురించి నిన్న నేను చెప్తాను. నేను ఇంకా 2005 నుంచి నేను స్వయంగా చేసుకునేటటువంటి సాధనలు మా గురుదేవుల యొక్క అలవాటు ప్రకారము ఆయన ఏ సాధన చేసినా కూడా ముందే ఒక నెల రోజుల ముందే అఖండ జ్యోతిలో వచ్చేసేది ఆయన చేయబడేటువంటి సాధన. వచ్చేసాక ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతో పాటు గురుదేవులతో పాటు ఆ సాధన వాళ్ళ ఇళ్లలో చేసుకునేవారు వాళ్ళకి తగిన సామర్థ్యంతో. అలాగా మీకు తగిన సామర్థ్యంతో మీరు కూడా మీ ఇళ్లలో చేసుకుంటాము, మా ఆశ్రమాల్లో చేసుకుంటాము, మా గుళ్ళల్లో చేసుకుంటాము, మా గోపురాల్లో చేసుకుంటాము, లేకపోతే మా హైటెక్ సిటీలో చేసుకుంటాము. కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళే అయితే నాకేం అభ్యంతరం లేదు, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ ఒక కండిషన్ ఏంటంటే మీరు చేసుకునేటటువంటి స్థలానికి పేరు అది శంబళ సంపర్క కేంద్రము, ఆ పేరు దమ. ఆ పేరు బోర్డు మీరు పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే రాసుకుని మీ జేబులో పెట్టుకున్నా పర్వాలేదు, చిన్న ఏమంటారు దాన్ని ఐడి కార్డు లాగా. కానీ మీకు అది బాగా అలవాట్లోకి రావాలి. శంబళ అనేటటువంటి పదము రాబోయేటటువంటి కొద్ది రోజులలో ఇప్పుడున్నటువంటి ఏం కొట్టింది అలా దాని పేరేంటి సునామీ అల లాంటిది పృథ్వీ గ్రహాన్ని యొక్క స్థితి మార్చేసింది అని సైంటిస్టులు చెప్తున్నారు. నేను మీకు చాలా రోజుల మట్టి చెప్తున్నాను పృథ్వీ యొక్క స్థితి మారుతుంది అని. కొన్ని చోట్ల అయితే పృథ్వీ యొక్క భూభాగము 32 మీటర్లు మారిపోయింది. మార్కింగ్ అంటే ఎంత తేడా వచ్చేసిందో మీకు అర్థమవుతుంది కదా. కానీ ఇక్కడతో ఇదేం ఆగేది కాదు, ఇది అది కూడా మీరు చూసుకోండి. ఇక్కడతో ఏం ఆగదు, పృథ్వీ యొక్క రూపురేఖలు చాలా చాలా మారుతాయి. ఎలా మారుతాయి, ఏ విధంగా మారుతాయి, ఆ మార్పు యొక్క ప్రభావం నీ మీద ఉంటుందా ఉండదా నాకు తెలియదు, ఉండవచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇలాంటి సునామీ ఎర్త్క్వేక్స్ ఇంత తీవ్రంగా కాకుండా ఒక యూనిట్ తగ్గిందనుకోండి, మనకి తెలియదు అసలు వచ్చినట్టు కూడా, అంతే కదా. ఒక యూనిట్ తగ్గిన ఇప్పుడు 8.2లో ఎంత వచ్చింది, అది 7.2 or 6 వచ్చిందనుకోండి, చెప్తారంటే అది వచ్చిందని, దాని ఎఫెక్ట్ మీకు తెలియదు. కానీ ఇవంతా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ శంబళ అనేటటువంటి ఒక ద్వీపము పృథ్వీ గ్రహంలో మనుష్యులకి కంటపడే జట్టు రావడానికి ప్రయత్నిస్తోంది. మనుష్యుల యొక్క మామూలు చూపుకి ఈ శంబళ ద్వీపము కనిపించాలి అనేటటువంటి ప్రయత్నము గురువులు చేస్తున్నారు. ఎందుకంటే గురువులు నివసించేటటువంటి ద్వీపము అది, వాళ్ళ కోరిక అది బయటికి రావడానికి. అందువల్ల ఆ పేరు మీరు ఎంతగా 10 మందికి చెవులలో పడితే అంత మంచిది. ఎలక్షన్ క్యాంపెయిన్ లో మనం ఏం చేస్తాం, నాకు ఓటేయండి, నాకు నాకంటే నాకని కాదు, ఆ ఫలానా ఎక్స్కి ఓటేయండి, ఫలానా ఎక్స్కి ఓటేయండి అని ఎందుకు ఆడుస్తారు, వాడి గుర్తుని ఎందుకు ఆడుస్తాం. సైకలాజికల్ గా మనం ఓటు వేయటానికి వెళ్తే వెళ్ళాం, అది వేరే విషయం. వెళితే ఈ అరుపులన్నీ చెవిలో ఆ లాస్ట్ మినిట్ లో మీకు తేడాలు తెచ్చేస్తాయి. అది మీకు తెలియదు అది ఎలా తేడాలు తెస్తుందో, అది ఎలక్షన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ మానిటర్ చేసేవాడి తెలివితేటల మీద ఉంటుంది ఆ వర్డింగ్. గెలుపు అనేది ఒక వేవ్ వస్తుంది, చూసారా ఫలానా వాడి వేవ్ వస్తుంది. ఆ వేవ్ దేని మీద ఆధారపడి అంటే ఇలాంటి నామమును 10 మందికి అవగాహన వచ్చేటట్టు చేయటంలో వస్తుంది. అంచేత డైరెక్ట్ గానే నేను దానికి రహస్యాత్మకంగా ఉంచకుండా ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కి, ఆ బుక్ ఇంకా పబ్లిష్ కాలేదు, అవదేమో కూడా ఆ బుక్, ఎందుకంటే అది తయారు చేసినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయి. అంచేత దీనికి ఆ బుక్ని కొత్త రూపంలో రాయాలి. అప్పుడు రాసినటువంటి బుక్ ఇప్పుడు అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది అన్నమాట, సిలబస్ మారిపోయాక లాభం లేదు కదా. అంచేత కానీ జరిగే ప్రక్రియ మాత్రం అదే, ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ, అంటే గురు పరంపర మళ్ళీ బాహ్య జగత్తులకి వస్తుంది. వైట్ హౌస్ పేరు ఎప్పుడైనా ఉన్నారా మీరు, మీలో ఎంతమంది వైట్ హౌస్ పేరు ఉన్నారు, అందరూ విన్నారు కానీ మళ్ళీ ఎంతమంది చూశారు, బొమ్మల్లో చూసినా చూసినట్టే లేదు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే రేపు రాబోయేటటువంటి రోజుల్లో శంబళాన్ని మీరు చూడకపోయినా ఇప్పుడు వైట్ హౌస్ ఉందని మీరు ఎంత గ్యారంటీగా చెప్పగలుగుతున్నారు? అందులో మీరు కొంతమంది దాని ఫోటోలు చూసొచ్చు, మనలో కొంతమంది అదృష్టవంతులు ఉంటే రేపు శంబళాకి వెళ్ళవచ్చు. అవంతా జరుగుతాయి. నెక్స్ట్ 2005 డిసెంబర్లో మనం మాట్లాడుకుంటాం మళ్ళీ. అప్పుడు మీలో వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉండి ఉండవచ్చు, చెప్పలేం మనం, చెప్పింది కదా. అందుకో దాన్ని శంబళ సంపర్క కేంద్రము అంటే కాంటాక్ట్. ఈ కాంటాక్ట్ ఈమెయిల్, మొబైల్ వాటి ద్వారా కూడా చేసుకోవచ్చు. అలాంటి కాంటాక్ట్ జరగటానికే కాబోలు అసలు ఇప్పుడు ఉండేటటువంటి కంప్యూటర్ టెక్నాలజీ అంతా డెవలప్ అయింది. అది కంటికి కనిపించకపోయినా, స్థూల జగత్తులోకి రాకపోయినా దానితో ఈమెయిల్ కాంటాక్ట్ అది ఉండటానికి అయినటువంటి పరిస్థితులు వస్తాయేమో తెలీదు నాకు, అది ఎలా ఉంటుందో ఆ రూపరేఖలు. కానీ నా కోరిక ఏమిటి అంటే మీరు ఈ విషయం అర్థం చేసుకోండి. శంబళ అంటే ఏమిటి అని తెలియాలి మీకు. శంబళ అంటే ఏంటి? గురువులు పృథ్వీ గ్రహం మీద నివసిస్తున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి భూక్షేత్రము. శంబళాది గ్రామం అనుకోవచ్చు మీరు, లేకపోతే ఓ సిటీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు మీరు. ఇంకొక శంబళ అనేటువంటిది చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. మీరు గబుక్కును ఎవరైనా అడిగితే శంబళ అంటే ఏంటంటే బళా బళా అను, ఇదేదో తాంత్రికమైనటువంటి పేరను, బళారే అను, అవేం కాదు. హృదయ గ్రహం మీద గురువులు నివసించేటటువంటి భూఖండము అది గోబి డిజర్ట్ లో ఉందని కొంతమంది అంటూ ఉంటారు, హిమాలయాలలో ఉందని కొంతమంది అంటూ ఉంటారు, ఈజిప్షియన్ క్షేత్రంలో ఉందని కొంతమంది అంటూ ఉంటారు. మూడు అయితే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏంట, స్టేట్ హెడ్ క్వార్టర్స్, సిటీ కంట్రీ హెడ్ క్వార్టర్స్, క్యాపిటల్ అంటే అందులో గోబి డిజర్ట్, హిమాలయాలు, ఈజిప్ట్ ఇలా ఉందని చెప్తూ ఉంటారు. దీని యొక్క విశేషమైనటువంటి వివరణ మీకు దుర్గా సప్తశతిలో లభిస్తుంది. చదువుకోగలిగి పట్టుకోగలిగితే దాన్ని పట్టుకోవటం కోసమే మీ వ్యక్తిగత సాధనలతో పాటు మూడు సాధనలు మీకు ఇవ్వబడ్డాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇది మూడు కూడా దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి మూడు విశేషమైనటువంటి శక్తుల పేర్లు. అది శంబాల నుంచి వచ్చినటువంటి శక్తుల పేర్లు. ఇంత ఆ సాధనలు మీకు స్పెసిఫిక్గా ఇప్పుడు ఎందుకు చేయగలుగుతున్నాం అంటే, ఒకటి మీ కోరికలకి ఉపయోగపడతాయి మీకు. ఇంకేంటి, గురువుల అనుగ్రహం ఎప్పుడు కోరికలు తీర్చుకొని ఉంటుంది. దానితో పాటు ఈ సాధనలు మీకు శంబళకి సంపర్కంలోకి రావడానికి ఉపయోగపడతాయి. ఈ శంబళ మన శరీరంలో కూడా ఒక భాగంగా ఉంటుంది. శిరస్సు పైన ఉన్నటువంటి సహస్రార చక్రము, శిరస్సు పైన ఉన్నటువంటి సహస్రార చక్రము చెప్పిన మాట అది అర్థమయ్యి చెప్తున్నాను. దాన్ని మీరు తర్వాత ఎప్పుడైనా అర్థం చేసుకోగలిగితే తీసుకోండి. అంటే ఏంటి, మీతో పాటు అది మూవ్ అవుతూ ఉంటుంది. ఆ సంపర్క సూత్రము శంబళను గురువుతో సంపర్కం పెట్టుకోగలిగేటటువంటి ఆ సూత్రము మనందరికీ కూడా, మనందరికీ అంటే మానవ శరీరధారి వాడు ఎవడైనా సరే వాడికి శంబళ గురించి తెలియాల్సిన పనిలే. ఏ ఆఫ్రికన్ కంట్రీస్లోనూ, ఇంకా బట్ట కూడా కట్టుకోవటం రానటువంటి వాడికి కూడా ఈ కేంద్రం ఉంది. ఏ కేంద్రము? సంపర్క కేంద్రము. అది చెప్పేది శంబళ సంపర్క కేంద్రము అంటే అర్థం అది. అంచేత ఈ సంపర్క కేంద్రంలో మీరు చేసేటటువంటి సాధనలన్నీ కూడా మిమ్మల్ని మీ గురువు దగ్గరికి తీసుకెళ్తాయి. మీ గురువు దగ్గరికి తీసుకెళ్లాక మీ కోరికలు కోరకూడదు. ఇంకేత ఫస్ట్ కండిషన్ శంబళ సంపర్క సాధన చేయదలుచుకున్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ కోరికలకి పురస్కారం పెట్టాలి. అంటే ఏంటి, శంబళ సాధన వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం కాదు. మరి వాళ్ళ కోరికలు ఉంటే ఏం చేయాలి? మీతో ఇచ్చే కదలు ఇస్తే వాళ్ళు ఇష్టం చేసుకోవటమే. కానీ శంబళ సంపర్క సాధన వల్ల మాత్రము మీ కోరికలు తీరవు. మీరు ఎంత ప్రయత్నించినా కోరుకోవద్దు అన్నానా నేను? కోరుకుంటే ఏం చేయాలి? ఆ 6 గంటలు కాకుండా ఇది చేసుకోవాలి. కాదు మాకు 6 గంటలు చాలు, గురువుల సంపర్కంతో ఉంటే మాకు అన్నీ తీరిపోతాయనే నమ్మకం ఉంది. ఆయన ఏదో యోగక్షేమం మహామిహం అంటాడుట, మనకు తెలియదు అంటున్నాడో లేదో, పుస్తకంలో రాసింది అని చెప్పి ఆయనే నా యోగక్షేమాన్ని చూసుకుంటున్నప్పుడు నేను ఇంత గందరగోళం పడాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు ఈ సాధనను ఎక్స్ట్రాగా చేసుకోవక్కర్లేదు. లేదు మేము చేసుకుంటాము, ఎక్స్ట్రాగా చేసుకోండి. కానీ పది మంది కోసం మేము విశేషమైనటువంటి మూడు సాధనలు అందజేశాను నేను. ఒకటి గలాభాగ్యము, గాయత్రి, లలిత, భాగవత, విశ్వ ఏకీకరణ యజ్ఞము. రెండోది నేనేం మీకు అందజేశాను, మహాకాళ చక్రవర్తి యజ్ఞము. ఇది కాక నెలలో 5 రోజుల పాటు మీరు చేసుకునేటటువంటి ఒక మహాలక్ష్మి కానీ మహాసరస్వతి కానీ మహాకాళి, 6 రోజులలో మీరు ఈ 6 గంటలు సాధన చేసుకోవాల్సిన అవసరము లేదు. అర్థమవుతుంది కదా? ఇంకేంటే అది కూడా ఆ సంపర్కానికి ఉపయోగపడుతుంది. అసలు మెయిన్ వర్క్ అదే కనుక. కారణం అది ఎంత తప్ప మీ కోరికలు తీరుతాయని కాదు, కానీ గురువు గారు చెప్తూ ఉంటారు కదా, ఇతరులకి గోరింటాకు పెట్టాలనే బుద్ధి ఇతరులకు గోరింటాకు పెడుతూ ఉంటే వాడు చేసేది ఇతరులకైనా, వాడికి పండినా పండకపోయినా వీడికి మాత్రం గ్యారంటీగా. అలాగా ఈ గలభా యజ్ఞాలు ఇతరులకు ఏం జరిగినా జరగకపోయినా మీరు ఎలాగో కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు కనుక మీ కోరికలు మీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్స్ అవి చాలా అద్భుతంగా తీరుతాయి. కానీ ఏమో ఇంజనీరింగ్ చదవటానికి 20 ఏళ్ళు మీరు ఓపిక పట్టగలరు, కానీ డిగ్రీ రావటానికి గలభా యజ్ఞానికి 1 సంవత్సరం పాటు చేసుకోలేరు. చేసుకోగలిగితే ధన్యవాదాలు. అందువల్ల మీకు ఈ శంబళ సంపర్క కేంద్రంలో మేము రోజుకి 6 గంటలు సాధన చేస్తాము అన్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఎప్పుడెప్పుడు వస్తుంది, గలభా యజ్ఞానికి వాళ్ళు బయటకి వెళ్ళి చేస్తే, నేను ఇంట్లో ఒంటరిగా మూల కూర్చొని ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసుకుంటామంటే కుదరదు. మహాకాళ చక్రవర్తి ఎంత యజ్ఞం చేసుకున్నా ఓకే, ఆ యజ్ఞానికి ఇంకా మీకు బయటికి చెప్పకండి. మీరు ఇంకా చెప్పకండి, ఇంకో యజ్ఞం వస్తుంది మీకు, 3వ యజ్ఞం. అది తర్వాత చెప్తాను నేను ఆ యజ్ఞము. ఈ 3 యజ్ఞాలు చేసేటటువంటి వాళ్ళు, అది కాక 5 రోజుల పాటు మీరు కనుక మహాలక్ష్మి సాధనలో ఇన్వాల్వ్, పూర్ణాహుతిలో ఇన్వాల్వ్ అయినప్పుడు, మిగతా 25 రోజుల్లో మీరు చేయాల్సింది ఇది, కానీ పూర్ణాహుతిలో ఇన్వాల్వ్ అయిన 5 రోజులు మీరు దీనికి చుట్టూ ఇచ్చుకోవచ్చు. మీ ఇష్టం, రోజు గలభా యజ్ఞం చేసుకున్నంత రోజు దీన్ని ఎగ్గొట్టచ్చు. అయినా మీరు ఆన్ డ్యూటీలో ఉన్నట్టే అనమాట శంబళా కేంద్రం నుంచి, కానీ రిటర్న్ ఆన్ డ్యూటీ తీసుకోండి కాస్త. ఇంకా డౌట్స్ ఏం లేవు కదా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మిలిటరీ వాళ్ళకి సరేనా? ఇంకా డౌట్ లేదుగా, ఇంకా శంబళ సాధనకి రండి. ఏం చేస్తాం మొట్టమొదట ఏంటి అంటే బోర్డు పెట్టేస్తాం, అది పెద్ద కష్టం కాదు. కష్టం కాదు కదా, అంటే అక్కడ చాలా మంది ఫోన్ చేసి మాస్టారు ఏ సైజు ఎంత అన్నారు, నేనేం చెప్పలేదు ఎవరికి. మీరు పెద్ద సైజు అయినా పెట్టుకోండి, చిన్న సైజు అయినా పెట్టుకోండి, ఎలా అయినా పెట్టుకోండి, కానీ వర్డింగ్స్ మాత్రం అవి, కలరింగ్ కూడా అలాగే ఉండాలి అనే రూల్ ఏం లేదు. మీ అందంగా ఉండాలి అంటే స్పెల్లింగ్స్ కాస్త జాగ్రత్తగా, స్పెల్లింగ్ అంటే అది ఉత్తులు అవి కాస్త జాగ్రత్తగా చూసుకోండి. శంబళ అది చూసుకోండి, సంపర్క కేంద్రము ఓకే. ఇది పెట్టుకున్న తర్వాత రోజుకి 6 గంటల పాటు మీరు ఎక్కడ కేంద్రం అని పెట్టుకున్నారో అక్కడ మీరు మౌనంగా కూర్చొని శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఫస్ట్ మీరు మొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే 6 గంటల పాటు కూర్చోగలగటం. వీలైతే కంటిన్యూస్ గా 6 గంటలు కూర్చోండి. గురుదేవులు 7 గంటలు కూర్చునే వాళ్ళు ఈ సాధన చేసుకుంటే, ప్లస్ ఇంకా చాలా పనులు ఆయన చేసేవాడు. మనకైతే ఎగ్జామ్షన్ అడుగుతున్నారు కనుక ఇస్తున్నాను నేను ఎగ్జామ్షన్. గురువు గారు అడగలేదు, ఆయన గురువు గారు ఇవ్వలేదు, అంటే పాపం ఆయన ఇప్పుడు స్కూల్కి వెళ్ళలేదు అని చెప్పి ఇలా ఎగ్జామ్షన్స్ ఓడిలు ఉంటాయని ఆయనకి తెలియదు. శ్రీరాశ్వర వాళ్ళు అంతే అడిగి ఉండేవాడేమో ఆయన. ప్రశ్న ఏమిటి అంటే, మొత్తము శంబాళ సాధనలో ఈ సంపర్క సాధనలో మెయిన్ ఏంటంటే శ్వాస. ఈ శ్వాస ముక్కు నుంచి లోపలికి వెళ్తోంది, ముక్కు నుంచి బయటికి వెళ్తోంది. ఇంతవరకు అర్థమైంది కదా. దాన్ని జాగ్రత్తగా గమనించి మీరు విశేషమైనటువంటి మానసిక స్థితి డెవలప్ చేసుకోవాలి. కూర్చునే చేస్తాం కానీ మీరు మనస్సులు మారాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లవాడు రోజు పొద్దున 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 4 గంటలకు ఇంటికి వస్తాడు. వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు రోజు? వాడు మనస్సు మార్చుకుంటాడు, ఇంజనీర్ లాగా ఆలోచించడం నేర్చుకుంటాడు. అవునా? కెమిస్ట్రీ చదివేవాడు కెమిస్ట్ లాగా ఆలోచించడం నేర్చుకుంటాడు, సంస్కృతం చదివేవాడు సంస్కృతిస్ట్ లాగా ఆలోచించడం నేర్చుకుంటాడు. అర్థమవుతుంది? అలాగే మీరు గురువులలాగా ఆలోచించడం నేర్చుకోవాలి. అర్థమైందా? అది మీ లక్ష్యము. ఆ లక్ష్యం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దానికే గురువులు ఏం చెప్తారు అంటే, ఆ గురువు మీద వాడు సాధన చేస్తూ 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 వాడే గురువుగా మారిపోతాడు. సాయి చేసిన సాధన అదే. 12 ఏళ్ల పాటు నేను నా శ్వాసం చూస్తూ ఉన్నాను, చివరికి ఆయన ఎలా మారిపోయాడో మీకు అర్థమైంది కదా. ఇంచేత శ్వాసను చూసుకునుట అనేటటువంటి ప్రక్రియ మీరు నేర్చుకోవాలి. అంచేత అక్కడ బోర్ కొట్టడం టైం అంతా 6 గంటలనే ఉండదు. అసలు మీకు తర్వాత తర్వాత ఏమవుతుంది అంటే, అసలు మీకు ఎవరు వచ్చి చెప్పాలి మీకు 6 గంటలు అయిపోయింది నువ్వే అని. లేకపోతే నీకు తెలియదు కూడా టైం అయిపోయింది. ఇంతవరకు అయితే నీకు టైం తెలుస్తుంది, ఎంతసేపు అయింది, తర్వాత ఎవడో లేపాలి నిన్ను. ఇద్దరు వాళ్ళకి ఏదో రోగగ్రస్తుల సంగతి వదిలేయండి. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు పడుకుంటే ఏమవుతుంది? బడా ఎవడో లేపాల్సిందేగా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అంతే, ఇది ఒక కష్ట సాధ్యమైనటువంటి ప్రక్రియ మాత్రం కాదు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంతే, ఏదో రోజుకి 6 గంటల పాటు కూర్చోవాలి కనుక ఇదేదో చాలా కష్ట సాధ్యమైనటువంటి ప్రక్రియ మాత్రము కాదు. కానీ ఈ ప్రక్రియలో చాలా ప్రముఖమైనటువంటిది ఏంటి అంటే, శ్వాసను మీరు వదలకుండా ఉండటం, శ్వాస మీద దృష్టి ఏమరపాటు లేకుండా ఉండటం. శ్వాసని మీరేం చేయరు, కూర్చుని ఉంటారు. వీలైతే సాధ్యమైనంత వరకు ఇదే ముద్రలో కూర్చుని ఉంటారు. మీదైతే పద్మాసనం వేసి కూర్చుంటారు. ముద్ర మాత్రము చిన్న ముద్రలోనే ఉంటుంది. ఇంకా అలా కూర్చుని ఉంటారంటే మీరు శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. కూర్చుని శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. మీరేమి చేయకండి, అది రిలాక్స్డ్గా చేసుకోండి. మీరేమి చేయకుండా ఉండటమే ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి చేయదు. మీరు మంత్ర జపము కూడా చేయవద్దు. మంత్ర జపం చేశారో శంబాళతో మీకు సంపర్కము రాదు. మంత్ర జపము కూడా మీరు చేయకూడదు. ప్రాణాయామము చేయకూడదు. దీర్ఘశ్వాస పనికిరాదు, తక్కువ శ్వాస పనికిరాదు. ఏమీ లేదు. ముక్కులోంచి శ్వాస వెళ్తుంది, శ్వాస బయటికి వస్తుంది. దాన్ని గమనించండి. ఒకసారి మీకు తెలియకుండానే శ్వాస లోతుగా వెళ్తూ ఉంటుంది, ఒకసారి శ్వాస ఆగిపోవచ్చు. మీ నాసిక రంధ్రాలలోనే మీ దృష్టి ఇరుక్కుపోవాలన్నమాట. వలలో ఏ విధంగా అవుతే పక్షులు చిక్కుకుపోతాయో, మీ శ్వాస మీ ముక్కు మధ్యలో ఇరుక్కుపోవాలి, ట్రాప్ అయిపోవాలి. లోపలికి వెళ్తున్నప్పుడు ఏమో భూమధ్యం దగ్గర దృష్టి, బయటకు వస్తున్నప్పుడు నాసికాగ్రము దగ్గర దృష్టి. అంటే మీ మొత్తం ఏకాగ్రత 2 ముక్కు రంధ్రాలలో ఇరుక్కుపోతుంది. అది మీరు చేయవలసింది. అంతే తప్ప శ్వాసను గమనించటం కాదు, నాసికా రంధ్రాలలో మీ ఏకాగ్రత. అక్కడ తీవ్రమైన ప్రయత్నం కూడా మీరు ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ క్యాజువల్గా రిలాక్స్డ్గా కళ్ళు తెరిచినప్పుడు మీరు ఎలాగైతే బాహ్య ప్రపంచంలో జరిగే సంఘటనలు చూస్తూ ఉంటారు. దానివల్ల మీకేమవు, సంఘటనలు చూస్తూ ఉంటారు అంటే, ఆ కారు ఎలా వెళ్తుంది, ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, బల్లు ఎలా వెళ్తుంది, కాగితం ఎలా ఎగురుతుంది, ఇదంతా మీరు గమనిస్తూ ఉంటారు. గమనము ముక్కుల్లో ఇరుక్కుపోవాలి. మీరు శ్వాస పీలిస్తున్నప్పుడేమో భూమధ్యంలో, శ్వాస వదులుతున్నప్పుడేమో నాసికాగ్రములో. మొత్తము మీ దృష్టి మీ ముక్కు మీదే ఆధారపడుతుంది. ముక్కు లోపలికి దూరిపోతారు మీరు. మీరు ఏవైనా అనుకోండి, దాన్ని లోపలికి దూరుతారు, బయట దూరుతారు, డ్యాన్స్ చేస్తారు. అక్కడ ఇది నాసికాగ్రము, ఇదేమో భూమిది. అంటే ఈ మధ్యన గాలి లోపలికి వెళ్తున్నప్పుడు దృష్టి ఇక్కడ పెట్టుకోండి, గాలి వదులుతున్నప్పుడు దృష్టి ఇక్కడ పెట్టుకోండి. అంటే మీ మొత్తము ఏకాగ్రత ఈ మధ్యన తిరుగుతూ ఉంటుంది. అక్కడ మీరు ఇరుక్కుపోతారు అన్నమాట, మీ ముక్కు మీదే ఇరుక్కుపోతారు. అర్థమైనా? ఒకసారి కళ్ళు తెరవండి. గాలి లోపలికి వెళ్తుంది, దృష్టి ఇక్కడ, బయట ఇక్కడ నా చేయి పెడితే ఏమవుతుంది, దాని బయటకు వస్తుంది. ఇక్కడికి వెళ్తే ఈక్వల్గా ఉండదు. శ్వాస ఎలా వెళ్తే అలాగా, మీరు ప్రాణాయామం ఏం చేయటం లేదు. కానీ ఏమవుతుంది, మీ మొత్తము దృష్టి అర్థమవుతుంది కదా, ఇక్కడే చరిస్తూ ఉంటుంది. దాన్నే ఏమంటాడు అంటే నాసాభ్యంతర చారిణం అని భగవద్గీతలో చెప్తాడు. ప్రాణాపానం సమవకృత్వ నాసాభ్యంతర చారిణం. సమవకృత్వ అనేది మనం చెయ్యం. వెళ్తుంది కానీ ప్రాణము లోపలికి వెళ్తుంది, అపానము బయటకు వస్తూ ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది అంటే నాసాభ్యంతర చారిణం, నాస ముక్కు మధ్యల అభ్యంతరంలో జరుగుతూ ఉంటుంది. అది ఫస్ట్ స్టెప్ మీ సాధనలో. దీనికి బాగానే ప్రయత్నం చేయండి. గంటలు కూర్చునే దండితే ఇది అలవాటు అవటం. ఇంకా దానంతా అది సెట్ అవుతుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనే మీ కంట్రోల్లోకి అది రాదు. అర్జునుడు లాంటి మహాతపస్వే ఆ మాట అంటాడు. అది అంత ఈజీగా మేము దాన్ని కంట్రోల్ చేయలేము. యోగులు కూడా అంటే శ్రీకృష్ణుడు కూడా ఒప్పుకుంటాడు, అవును కరెక్టే, అంత ఈజీగా అది చేయదు. అభ్యాసేనత్ కౌంతేయ వైరాగ్యానతి దూషతి. అభ్యాసం అంటే ఈ 6 గంటలు సేపు చేసుకోవటం. వైరాగ్యం గురించి నేను మాట్లాడటం లేదు. ఇంకేంటే నా నమ్మకం ఏంటంటే చేసుకుంటూ ఉంటే మిగతా లక్షణాలన్నీ అదే వస్తాయి. దానింతది అది అర్థం లేదా? ఇంత మీరు చేసేటటువంటి సాధన మాత్రమే ఇంతే. గాలి లోపలికి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది, గాలి లోపలికి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది. కానీ గాలి ఏం చేస్తుంది, మీకు ప్రాణశక్తిని ఇస్తుంది. ఈ గాలి లేకపోతే మీరు జీవించరు కదా. అంచేత ఈ ముక్కు నుంచి వెళ్ళేటటువంటి గాలి, బయటకు వచ్చేటటువంటి గాలి, లోపలికి వెళ్ళేటటువంటి గాలి, బయటకు వచ్చేటటువంటి గాలి, ఇక్కడ ఏదో మ్యాజిక్ జరుగుతుంది. ఆ మ్యాజిక్ వల్ల మనం బతికున్నాం. ఆ మ్యాజిక్ ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఎందుకంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళి బయటకు రావటం వల్లే మనం బతుకుతే చచ్చిపోయిన వాడికి ఆక్సిజన్ ఇస్తేమో అని బతికిపోవాలి కదా. మనం జరగటం లేదు. అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. అది ఆ జీవించేటటువంటి శక్తి, మిమ్మల్ని బతికించేటటువంటి శక్తి ఆ క్షేత్రం ఇస్తుంది, శంబళ ఇస్తుంది. ఆ శంబళ యొక్క సంపర్క కేంద్రము ఇక్కడ ఉన్నంత వరకు మనం బతికి ఉంటాం. ఆ శంబళ తన సంపర్కాన్ని వెనక్కి లాగేసుకుంటే మీకు బయటకు వెళ్తుంది. అంతేత న్యాచురల్ గా ఆ మ్యాజిక్ ఇక్కడే ఎక్కడో జరుగుతుంది. అది అంతవరకు అర్థమైపోయింది కదా మనకి. లాజిక్ అర్థమైంది కదా. ఎందుకు అక్కడే చూడాలి? ఏకాగ్రతతో కనుక మీ దృష్టి అక్కడే ఉంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఓ విచిత్రమైనటువంటి రహస్యం ఏం బోధపడుతుంది అంటే, ఊపిరి తీల్చుకోకపోయినా మీరు బతకగలరు అన్నది అర్థమవుతుంది. అది సెకండ్ స్టెప్. ఈ 6 గంటల సాధన మీరు చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే మీకు విశేషమైనటువంటి అనుభూతి ఏమొస్తుంది అంటే, మీరు చనిపోయినా బతికుంటారు అన్నది మీకు అర్థమవుతుంది. ఆ అనుభూతి మీకు వచ్చాక ఇంకా అనుభూతి నుంచి మీరు ఎప్పుడూ దూరం కాలేరు. అంటే మీరేమైపోతారు, మృత్యుని దాటిస్తారు, నీకు చావు ఉండదు. అది ఎంత తొందరగా వస్తుంది? తీవ్ర సంవేగాన ఆసన్న. ఎప్పుడు 3 గంటలు అవుతుందా, ఎప్పుడు 6 గంటలు అవుతుందా అని కూర్చుంటూ దృష్టి శ్వాస మీద లేదు, బయట ఒకళ్ళు నిలబెట్టాం కదా. 3 గంటలు అయిపోయిందని ఎప్పుడు అంటాడా అని మీరు, మీ దృష్టి ఎక్కడుంది? ఇక్కడ లేదు. అర్థమైంది ఏం చెప్తున్నాను, బయట ఒకళ్ళు నిలబెట్టమని చెప్పాను కదా. మీరు ఇలా కూర్చొని సాధన చేసుకుంటూ ఉంటే ఎవరు డిస్టర్బ్ చేస్తే బాగుండదు కదా, అసలే మనకి ఏకాగ్రత కుదరదు. అంతేత టైం కూడా చూసుకోవాలంటే అసలు ఏకాగ్రత కుదరదు. కనుక ఒక వ్యక్తిని బయట పెట్టడం, లేకపోతే అలారం పెట్టుకోవటం, గురువు గారు అయితే స్పష్టంగా చేసుకున్నారు ఆయన అలారం పెట్టుకునేవారుట, అలారం కొడితేనే ఆయనకి తెలిసేదిట టైం అయిపోయింది, లేకపోతే ఆయనకి తెలిసేది కాదుట. మీకు కూడా అలాంటి పరిస్థితులు రావచ్చు ఒక్కొక్కరోజు చేసుకుంటూ ఉంటే. ఇంకేత మొదటి సాధన దేని మీద ఎలా చేసుకోవాలో అర్థమైంది కదా. మేము శ్వాస అలా గమనిస్తూ కూర్చుంటున్నాం. మీ మొత్తం మనస్సు ఇక్కడ ట్రాప్ అయిపోవాలి. ఇంకా అది తప్ప మొత్తం శరీరంలో మీకు స్పర్శలు అవి ఏం ఉండవు. ఇంకా అక్కడే ఉంటుంది ఆ 3 గంటల పాటు. అయ్యో బాబోయ్ మళ్ళీ మేము బయటకు రాలేమో మాస్టర్, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అలాంటి ప్రమాదం మీకు రాదు. నిద్రపోతే మీరు ఎలా లేవగలరు, ఎవరైనా డౌట్ ఉందా మీకు నిద్రపోతే లేవలేమని? ఇంకా నిద్ర రావటం లేదని డౌట్ ఉంది, కానీ నిద్రపోతే లేవలేమని డౌట్ నాకు ఒకే ఒక పేషెంట్ నాకు దగ్గరికి వచ్చాడు ఒకసారి. వాడు 10 ఏళ్ల బట్టి వాడికి నిద్రపోవటం లేక, ఎందుకు అంటే నిద్రపోతే లేవలేముందేమో మాస్టర్ అని భయం వేస్తాను నాకు. అది ఇటు చేసిన అప్పుడు భయపడాల్సిన పని లేదని చెప్తే భయం మానేశాడు, నిద్రపోయాడు. అది వేరే విషయం. మీరు కూడా హాయిగా నిశ్చింతగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఉన్నవాడు టైం అయిపోయింది అనగానే మీరు లేచిపోతారు, గ్యారంటీ అది. ఎందుకంటే గురువు గారికి చెప్పారు కదా అలారం వింటే లేచిపోయాను. గురువు గారికే అంత ఏకాగ్రత లేదు, అలారం వినిపించింది కదా. ఆయన శిష్యులమేగా మనం, కనీసం ఆ లక్షణం అయినా మనకి గ్యారంటీగా ఉంటుంది. కనుక ట్రాప్ అయిపోయి ఆ ముక్కు మీద ట్రాప్ అయిపోయినప్పుడు మొట్టమొదట మీకు మీకు అని నేను చెప్పలేను కానీ మెజారిటీకి వచ్చేది ఏంటంటే దివ్య గంధం, సుగంధాలు రావటం మొదలెడతాయి. ప్లస్ మీరు వెళ్తున్న వైపు నుంచి కూడా సుగంధాలు రావటం మొదలెడతాయి. మీ ఎక్స్క్రీటా నుంచి, ఈ శ్వేద బిందువుల నుంచి, దాని నుంచి కూడా సుగంధాలు రావటం మొదలు పెడతాయి. మీరేం చేయక్కర్లే, మీ దృష్టి ఇక్కడ ఉంటే చాలు, చేయవలసింది లేదో వాడు చేస్తాడు, ఆ దివ్యశక్తి చేస్తుంది. ఇంకా మీలో ఏ చక్రం యాక్టివ్గా ఉందో దాన్ని బట్టి దివ్య దర్శనాలు కానీ, దివ్య శ్రవణాలు కానీ, దివ్య స్పర్శలు కానీ జరగవచ్చు. అది దేని మీద ఆధారపడుతుంది? మీ మూలాధారం చాలా యాక్టివ్గా ఉంటే దివ్య గంధాలు వస్తాయి. స్వాధిష్టానం చాలా యాక్టివ్గా ఉంటే స్వాధిష్టానం రుచులు, దివ్యమైనటువంటి రుచులు వస్తాయి. అనాహతం చాలా యాక్టివ్గా ఉంటే దివ్య స్పర్శలు వస్తాయి. విశుద్ధి చాలా యాక్టివ్గా ఉంటే దివ్య శబ్దాలు వినిపిస్తాయి. ఈ భగవద్గీత ఏకాదశ అధ్యాయం అంతా కూడా అదే దివ్యం కదా అని తెలిసి ఆ స్పర్శ ఇవ్వబడుతుంది మీకు. అలా కూర్చుని ముందుకేసేస్తే ఇంకా వాడు విసిగెత్తిపోయి ఆ పైన ఉన్నటువంటి స్తంభాల సంపర్కము, ఇంకా వీడు వినేందుకు లేడు, వీడు రోజుకి 6 గంటలు సాగుడుతున్నాడు మంది, ఇంకా ఏ పని చేయటం లేదు, వాడి శరీరాన్ని అసలు వాడు ఉపయోగించుకోవటం లేదు, ఏం చేయటం లేదు, వాడు ఏం చేస్తున్నాడు అంటే కూర్చున్నాడు, ఏసీ చేయటం లేదు, బోర్ కొట్టేస్తుంది అని దానికి బోర్ కొట్టి, దీనికి స్తంభాల శక్తి బోర్ కొట్టి దిగుతుంది అనమాట. అది అంటే ఇది మీరు బోర్ ముందు ఫీల్ అయిపోతారా, అది ముందు బోర్ ఫీల్ అవుతుందా అన్న దాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. మీరు ముందు బోర్ అయిపోయారనుకోండి లేచిపోతారు, వేస్ట్. కానీ మీరు మొండిగా కూర్చున్నారనుకోండి గ్యారంటీగా దానికి బోరింగ్ వచ్చేస్తుంది, ఎందుకంటే అది చాలా యాక్టివ్. అది సంబాళ శక్తి చాలా తీవ్రమైనటువంటి శక్తి, అది స్థిరంగా ఉండలేదు పాపం. అది స్థిరంగా ఉండలేదు కనుక మనకి అస్థిరత్వం అంతా కూడా దానివల్లే. కానీ ఎప్పుడైతే మీరు ముందుకేస్తారో పాపం అది అస్థిరంగా ఉండే లక్షణము కలిది కనుక మీకు రకరకాలైనటువంటి అనుకూర్తున్నది ఇచ్చేస్తుంది. సరేనా? అర్థమైనా ఏం చేసుకోవాలో, ఏమేం జరుగుతుంది? ముందు ఫస్ట్ మీది ఏంటి అంటే మీరు ఇక్కడ ఇరుక్కుపోవాలి. అక్కడ ఇరుక్కుపోయిన తర్వాత మీ శరీరంలో ఉన్నటువంటి చక్రాలు బట్టి ఏది యాక్టివ్గా ఉన్నాయో దాన్ని బట్టి దివ్య గంధం రావచ్చు, దివ్య రుచి రావచ్చు, దివ్య దృష్టి రావచ్చు, దివ్య స్పర్శ రావచ్చు, దివ్య శ్రవణం రావచ్చు. దివ్య శ్రవణం వచ్చింది కదా అని మీరు అటు వెళ్ళిపోకండి, అది వింటూ కూర్చోకండి. చాలా మంది సాధకులు అక్కడే ఇరుక్కుపోతారు బయట. దాని తర్వాత వాళ్ళు ఎన్ని జన్మలో అక్కడి నుంచి బయటపడలేరు, ఇంతకంటే అక్కడ ఇరుక్కుపోయారు కదా. ఒక రికార్డు ఉందనుకోండి, ఒక చోట బ్రేక్ అవుతే ఏమవుతుంది, ఇంకా అక్కడే ఆగిపోతుంది. అంచేత ఆ వార్నింగ్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒకవేళ ఇలాంటివి ఏదైనా వస్తే డైరెక్ట్ గా గురువు గారికి నమస్కారం చేసుకుని, బాబు ఇందులోంచి నన్ను బయటపడాయి, ఇందులోంచి నన్ను బయటపడాయి అనుకునేటటువంటి కామన్ సెన్స్ మీకుంటే చాలు. మీ శక్తితో మీరు బయటపడగలరు అనేటటువంటి అహంకారం మాత్రం దయచేసి ఈ సాధనలో ఎప్పుడు మీరు చేయకండి. ఆ దివ్య శక్తులకి మీరేం ఎదురాడలేరు. ఇంకేత ఒకసారి అది మీ నెత్తి నేను ఎక్కి ఆ దివ్య గంధాలు కానీ ఆ దివ్య శ్రవణాలు కానీ మీకు చెప్పటం మొదలు పెడితే ఆనందంగా ఉంటుంది. అందులో డౌటే ఉంది, అనేక రహస్యాలు తెలిసిపోతూ ఉంటాయి, ఏదో అర్థమైపోతూ ఉంటాయి. బాగుంది కదా అనుకుని ఇరుక్కున్నారు అనుకోండి, అందులో రామకృష్ణ పరమహంస అదే వార్నింగ్ ఇచ్చాడు, సిద్ధులు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఉపయోగించుకోకండి. ఇది చాలా జాగ్రత్తగా విని గుర్తుంచుకోండి. ఎందుకంటే దీని తర్వాత ఇంత తీవ్రంగా ఇంత స్పష్టంగా చెప్పే టైం ఉండదు. ఎందుకంటే రోజుకి 6 గంటలు అలా కూర్చున్నాక మళ్ళీ మాట్లాడే ఓపిక నాకు ఉండదు, మీకు ఉండదు, ఆ సాధన చేసుకునేటటువంటి వాళ్ళకి. అదేంటి కదా, ఇంకేత ఈ లోటుపాట్లు అవంతా కూడా మీరు ఈ క్యాసెట్ని జాగ్రత్తగా గుర్తుంచుకుని వీలవుతే అప్పుడప్పుడు ఇంట్లో పెట్టుకుంటూ ఉండండి దాన్ని. ఇంకేత ఎక్కడ ఏ విధమైనటువంటి ఎక్స్ట్రాఆర్డినరీ పవర్స్ మీకు వస్తున్నట్టు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మీ గురువుతో తప్ప ఇంకా ఎవరితోనూ డిస్కస్ చేసుకోవద్దు, మీ స్నేహితులతో కూడా డిస్కస్ చేసుకోవద్దు, మీ పక్కింటి వాళ్ళతో కానీ మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి బంధువులతో కానీ ఈ విషయాలు చెప్పవద్దు. కేవలం ఎవరికి చెప్పాలి అంటే మీ గురువుకి మాత్రమే చెప్పాలి. గురువుకి చెప్తే ఏమంటాడు, నువ్వు మీ అంటాడు. ఇంకా చెప్పినా ఒకటి చెప్పకపోయినా ఒకటి, అర్థమైంది కదా. ఇంకా గురువుకి మాత్రమే నువ్వు చెప్పాలి అంటే తిడతాడు వాడు, వాడు తిట్టగానే నువ్వు నోరు మూసేస్తావు. పక్కింటి వాళ్ళతో కుతూహలంగా ఉంటుంది కదా, అంశం ఏమైంది, ఏం కనిపించింది, ఏమైంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకేతంటే డైవర్ట్ అయిపోతారు మీరు, అంతకంటే ఇంకనే ప్రమాదం ఏం లేదు. అది మన లక్ష్యం వేరే, మనం ఏదో ఊరికి వెళ్ళాలని బయలుదేరటం, అందమైన ఊరు కనిపించి దిగిపోయారనుకోండి, ఊరు అందమైందే, ఉండండి అక్కడ. కానీ మీరు ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళాలి. అందుకు ఇది చెప్పేది, ఈ స్థితిని దాటుకుంటూ మీరు ఇంకొక మానసిక స్థితి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది, లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది, లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది, ఇది మీకు అందరికీ తెలుసు కదా. కానీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చే లోపల ఏం చేస్తోంది, అది ఆ శ్వాస ఏం చేస్తోంది, మళ్ళీ అంటే లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తుందా, లేకపోతే ఏదైనా చేస్తుందా, అది గట్టిగా చెప్పండి. మీరు అందరూ కరెక్టే చెప్తున్నారు, అపానవాయువు బయటకు వస్తుంది అన్నది కరెక్టే, ప్రాణవాయువు లోపలికి వెళ్తుంది అన్నది కరెక్టే, రక్తాన్ని శుద్ధి చేస్తుంది అన్నది కరెక్టే. ఇదంతా శ్వాస వల్లే జరుగుతుంది కదా, అది అర్థమైంది. ఇంకా శ్వాస ఏం చేస్తుందో మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన హృదయంలో 4 భాగాలు ఉన్నాయి. అందులో 2 భాగాలలో చెడు నెత్తులు శరీరం నుంచి ఏకత్రితం అవుతూ ఉంటుంది, ఇంకో పక్కన మంచి నెత్తులు ఏకత్రితం అవుతూ ఉంటుంది. చెడు నెత్తులంతా మన శరీరం నుంచి హృదయంలోకి వెళ్తే, హృదయం నుంచి చెడు నెత్తులు లంగ్స్ లోకి వెళ్తుంది. లంగ్స్ లోకి వెళ్ళేది చెడు నెత్తులు. గాలి మనం ఎప్పుడైతే పీల్చుకుంటాం ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, లంగ్స్ లోపలికి వెళ్తుంది. అక్కడ డిసన్ దేవాసుర సంగ్రామం జరుగుతుంది అనమాట. మనలో ఉన్నటువంటి చెడు నెత్తుల్లో ఉన్నటువంటి చెడుకి బయట నుంచి వచ్చినటువంటి అనుగ్రహం అయినటువంటి ఆక్సిజన్ కి యుద్ధం జరుగుతుంది. ఆక్సిజన్ గెలుస్తుంది, శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఆ టాక్సిన్స్ చెత్త అంతా పోతుంది, అది కార్బన్ డైఆక్సైడ్ గా బయటకు వచ్చేస్తుంది. లంగ్స్ లో శుద్ధీకరణ చెందినటువంటి నిత్రం మళ్ళా ఏమవుతుంది అంటే హార్ట్ లోకి వెళ్తుంది. చెడులో చెడు నెత్తులంతా హార్ట్ లోకి వచ్చి హార్ట్ లోంచి ఎక్కడికి వెళ్తుంది? ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లో బయట వచ్చినటువంటి ఆక్సిజన్ తో ప్యూరిఫై అయిపోయినటువంటి మంచి నెత్తులు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళా హృదయంలోకి వెళ్తుంది. మళ్ళీ హృదయం నుంచి ఇది అర్థమైంది అంటే శ్వాస లోపలికి వెళ్ళి బయటకి వచ్చే లోపల మీ శరీరంలో ఉన్నటువంటి చెడుని తీసేసి మంచిని ఇస్తున్నంత వరకు మీ శరీరం జీవించి ఉంటుంది. మీ శరీరానికి రోగం రాదు. ఎప్పుడైతే మీరు పీల్చుకున్నటువంటి ఆక్సిజన్ మీ శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ యుద్ధం చేసి బయటికి తీసివేయలేకపోతుందో అప్పుడేమవుతుంది? మెల్లిమెల్లిగా మీ లివర్, మీ మజిల్స్ వాటి చుట్టూ ఫ్యాట్ జారటం మొదలెడుతుంది. మీరు స్థూలకాయలు అవటం మొదలెడతారు. అది ఫస్ట్ వార్నింగ్ ఏంటి అంటే మీ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ కరెక్ట్ గా పనిచేయటం లేదు అని అది లాజిక్. అది ఇంకాస్త అది అయింది అనుకో, ఇంకో 5-6 ఏళ్ళు 10-15 ఏళ్ళు మిల్లిమిల్లిగా మీ శరీరం యొక్క పటుత్వం పోతుంది. పటుత్వం ఎందుకు పోతుంది? మీరు పీల్చుకుంటున్నటువంటి వాయువు హృదయం నుంచి లంగ్స్ లోకి వచ్చినటువంటి చెడు రక్తంలోని చెడుని తీసివేయలేకపోతున్నది. అందువల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం మృత్యువుకి దగ్గరవుతాం. ఈ యుద్ధం నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రతి శ్వాస అప్పుడు మీకు తెలియకపోవచ్చు, మీరు గమనించరు. మీరు వైట్ వాష్ వేశారనుకోండి, ఎవడైనా దాని మీద ఒక మచ్చల బట్టి విసిరితే మీకు కోపం వస్తుందా? పర్వాలేదు వేసుకో అంటారా? అంటే ఉదాహరణ దేనికి చెప్పానో మీరు అర్థం చేసుకోండి. అంచేత మనకి మృత్యువు ఎందుకు వస్తుంది అంటే ఈ శ్వాస పీలుస్తున్నాం వదులుతున్నాం పీలుస్తున్నాం వదులుతున్నాం, ఈ ప్రాసెస్ లో హృదయం నుంచి వచ్చేటటువంటి చెడు నెత్తుల్ని బయట నుంచి వచ్చేటటువంటి ఈ వాయువు పూర్తిగా శుద్ధి చేయలేకపోవటం ఎప్పుడైతే మొదలెడుతుందో మీరు ముసలి వాళ్ళు అవటం మొదలెడతారు, జుట్టు నెరవటం మొదలెడుతుంది, శరీరం ముడతలు పట్టడం మొదలెడుతుంది, మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, రకరకాలైనటువంటి రోగాలు, దృష్టి మాంద్యము, ఇవంతా ఎందువల్ల వస్తున్నాయంటే మీకు పీల్చుకునేటటువంటి శ్వాస మీలో ఉన్నటువంటి చెడు నెత్తులని శుభ్రం చేయలేకపోతుంది. ఇది అర్థమైందా మీకు? స్పష్టంగా ఇది అర్థం అవుతేనే శంబాల సంపర్క సాధన మీకు అర్థమవుతుంది. ఇది మీ శరీరంలో రక్త ప్రసరణలో జరిగేటటువంటి మార్పులు. అంటే చెడు నెత్తురంతా హృదయంలోకి వెళ్ళి అక్కడ చెడు నెత్తుడు ఏమవుతుంది? లంగ్స్ లోకి వెళ్ళి లంగ్స్ లోంచి ప్యూరిఫై అయ్యి మళ్ళీ హృదయంలోకి వస్తుంది. అర్థమైంది కదా? అలాగే మీ ఆలోచనలన్నీ మస్తిష్కంలోకి వెళ్ళి చెడు ఆలోచనలన్నీ అక్కడ శంబాల సంకల్పంతో ఏమవ్వాలి? అవి మంచి ఆలోచనలుగా మారుతాయి. మారి మళ్ళీ ఎక్కడికి వస్తాయి? మళ్ళీ మీ మస్తిష్కంలోకి వస్తాయి. మీ హృదయంలో ఉన్నటువంటి చెడు నెత్తుడే ప్యూరిఫై అవటానికి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వస్తాయి? హృదయానికి వచ్చినట్టే మీ ఆలోచనలన్నీ కూడా ఆ మంచి ఆలోచన కావచ్చు, చెడు ఆలోచనలు కావచ్చు, అవంతా కూడా మీ మస్తిష్కంలోకి వెళ్తాయి. మస్తిష్కంలోకి వెళ్ళాక అది శంబాల సెంటర్కి వెళ్ళాలి. శంబాల సెంటర్కి వెళ్తే ఏమవుతాయి? అక్కడవి మంచిగా మారి మళ్ళీ ఎక్కడికి వస్తాయి? మళ్ళీ మీ మస్తిష్కంలోకి వస్తాయి. అర్థమైందా? ఈ ప్రాసెస్ మీరు నిర్మించుకోగలగాలి అక్కడ. అందుకు ఈ శ్వాసను గమనించడం. ఈ శ్వాస పీల్చుకుంటే ఎలాగైతే చెడు నెత్తురు లంగ్స్ లోకి వెళ్ళి ప్యూరిఫై అయ్యి మళ్ళీ హృదయానికి వస్తుందో అలాగే ఆలోచనలన్నీ మస్తిష్కంలోకి వెళ్ళి శంబాల కేంద్రానికి వెళ్ళి ప్యూరిఫై అయ్యి మళ్ళీ ఆ ప్రాసెస్ మీకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది అంటే మీరు ఇది గమనించటం మీరు నేర్చుకోగలగాలి. ఈ హృదయం ఇక్కడ ఉంటుంది, ఈ హృదయం నుంచి వేగస్ నెర్వ్ అని ఒక నెర్వ్ వస్తుంది, ఇక్కడ నుంచి కిందనున్నటువంటి వెయిన్స్, పైనుంచి వచ్చేటటువంటి చెడు రక్తవాహిక నాడికలు ఇక్కడెక్కడో కలిసి హృదయంలోకి దూరుతాయి. దూరిన తర్వాత అది అలా కొడుతూ ఉంటుంది కదా, కొడుతున్నప్పుడు ఆ చెడు నత్తులంతా ఎక్కడికి వెళ్తుంది? ఇలా వెళ్ళి లంగ్స్ లోకి వెళ్తుంది. లంచ్ లో అది ప్యూరిఫై అయిన తర్వాత మళ్ళా హృదయంలోకి వస్తుంది. ఆ మొత్తం ప్రక్రియ మీరు గమనించుకోవాలి. దానికి కొంచెం అనాటమీ మీకు తెలియాలి. అందుకే మంత్రపుష్పంలో చాలా స్పష్టంగా ఈ ప్రాసెస్ చెప్తారు. ఏంటది అది? ఇక్కడ ఉన్నటువంటి ఆ వేగస్ నెర్వ్, అదే ఆ వేగస్ నెర్వ్ నేను మీకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఈ ఉంగరం వేరుతో కూడా లింక్ ఉన్నది. శరీరంలో ఉన్న ప్రతి నాడికి ప్రతి దానితోనూ లింక్ ఉంటుంది. కానీ కొన్ని స్పెసిఫిక్ ఇవంతా కూడా మీరు కళ్ళు మూసుకుని చూసుకుంటూ ఉంటే అన్నీ కనిపిస్తుంది. కానీ ఇది కనిపించాలి అంటే బెస్ట్ ఏంటి అంటే మీరు కాస్త ఎనాటమీ చదువుకుని. అందుకే పిండోత్పత్తి ప్రకరణ అనేటువంటిది ఆధ్యాత్మిక సాధకులకి చాలా ముఖ్యం. దేవభూతి కథలు మీకు చెప్తాడు కరెక్టేనా, దాంట్లో వస్తుంది బ్రహ్మంగారి గారు. దాంట్లో ప్రతి చోట కూడా ఈ శరీర నిర్మాణం ఎలా జరుగుతుంది, ఈ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఎలా జరుగుతుంది, మన బ్రెయిన్ లో ఇక్కడ ఏ విధంగా అయితే ఇక్కడ హార్ట్ ఉన్నదో అదే విధంగా శంబాళ అనేటటువంటి ఒక హార్ట్ ఉంది మనకి. అది ఎక్కడుంది ఏముంది, సుమారు 6 inches పైన ఎక్కడో ఉన్నది. దాని లింక్ మళ్ళీ ఎక్కడ వస్తుంది, హార్ట్ తోనే ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది మనం ఏం చెప్పలేము. మీరు మాత్రమే ఇలా కూర్చుంటూ ఉంటారు, శ్వాస వెళ్తుంది, మొత్తము లంగ్స్ లో ఆ రక్త ప్రసరణ జరుగుతుంది. ఆ రక్త ప్రసరణతో ఈ ఆక్సిజన్ సంపర్కం జరుపుకుని అందులో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని పీల్చేస్తుంది. మంచి నెత్తురు హార్ట్ లోకి వెళ్తుంది, వాయువు బయటకు వస్తుంది. ఇదే ప్రక్రియ ఆలోచనలను కూడా జరుగుతుంది. ఆలోచనలకి శ్వాసకి సంబంధం లేదు అన్నది కామన్ సెన్సే కదా. కానీ ప్రస్తుతం మనకి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. కోపం వచ్చినప్పుడు శ్వాస స్పీడ్గా నడుస్తుంది, శాంతంగా ఉన్నప్పుడు శ్వాస నెమ్మదిగా నడుస్తుంది. కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇక్కడ నుంచి కనుక మీ స్థితి ఇక్కడికి తీసుకెళ్ళిపోగలిగితే శివ శక్తి ఈ సంపర్కం ఎప్పుడైతే చేసుకోగలిగితే, ఇదంతా కూడా మీరు లాజికల్గా చెప్తున్నామే తప్ప మీరు మాత్రము అంతే చూస్తూ ఉంటారు. అంత గందరగోళం జరిగిపోతూ ఉంటుంది, దాన్ని చూసుకుంటూ ఉంటారంతే. మీరు ఈ దుర్గా సప్తశతిలో ఉండేటటువంటి ఈ రాక్షసులందరూ కూడా మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్సే. ఏ సైంటిస్ట్ ని అడిగినా మామూలు బ్లడ్ కెమిస్ట్రీ తెలుసున్నవాడు దాన్ని మీరు పిక్చరైజ్ చేయాలి అంటే యుద్ధంలాగే పిక్చరైజ్ చేస్తాడు. ఎలా యుద్ధం జరుగుతుందో మీ శరీరంలో ఉన్నటువంటి ఆ రెడ్ బ్లడ్ కార్పస్కల్స్, లుకోసైట్స్, రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. మీరు పేర్ల గురించి వరీ కావక్కర్లేదు. నిరంతరము ఒక మహాయుద్ధం జరుగుతోంది. ప్రతి క్షణము మీరు గాలి పీల్చుకుని వదిలేరు అంటే కొన్ని కోట్ల సెల్స్ పోయాయి అంతే కదా, కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ గా మారేటటువంటి ప్రక్రియ. అది ఆ మహాకాళి సాధన, దుర్గా సప్తశతి సాధన మీకు మిల్లి మిల్లిగా అర్థం అవటం మొదలు పెడుతుంది. అందులో చెప్పిన శంభు నిశంభులు మన శరీరంలో ఎలా పనిచేస్తున్నారు, మధు కైటబులు ఎలా పనిచేస్తున్నారు, మహిషాసుడు ఎలా పనిచేస్తున్నాడు, ఇవంతా కూడా మీకు అర్థం అవటం మొదలెట్టేసరికి 6 గంటలు కాదు, మీరు ఎన్ని గంటలైనా కూర్చుండిపోగలుగుతారు. ఎందుకంటే ఒక సినిమా రీల్ లాగా తిరగటమే కాకుండా మీ శరీరం ఎప్పుడైతే పరిశుద్ధం అవుతూ ఉంటుందో మీకు ఇష్టమే కదా. పరిశుద్ధం అవుతున్నటువంటి శరీరాన్ని మీరు ఎప్పుడైతే గమనించుకుంటారో ఇంకొద్దునే ఇంతవరకు క్లీన్ అయింది చాలు అనుకోరు మీరు. మీరేమనుకుంటారు, పూర్తిగా క్లీన్ అయిపోవాలి అనుకుంటారు కదా. ఆ సాధన ఒకప్పుడు కైట్ చేశాడు, 3 రోజుల పాటు సెలవు వేసినప్పుడు మళ్ళీ సుద్దిసాయి చేశాడు, జిల్లేళ్ళు 3 అమ్మ చేసింది, వాళ్ళందరూ 3 రోజుల్లో లాగిన్ చేశారు. మీరు 3 రోజుల్లో వాళ్ళు లాగిన్ చేశారు అంటేనే అర్థం ఏంటంటే మీకు కాస్త మానసికమైనటువంటి వైరాగ్యం ఉంది, సాహసం ఉంటే మీరు కూడా 3 రోజుల్లో లాగిన్ చేయొచ్చు. సంబాళ సంపర్క సాధన మరి 3 రోజుల్లో లాగిన్ చేశారు అంటే మీరు మహాగురువులు అయిపోతారు. అప్పుడు మళ్ళా మీరు ఆశ్రమం పెట్టేసుకుంటారు. సరే ఆశ్రమంలో మీరేం చేస్తారు అన్నది మీ ఇష్టం, అది ఎలాగో తప్పదు. అది 3 రోజుల్లో చేస్తారా, 3 ఏళ్లలో చేస్తారా, కానీ నా నాకు మీతో ఉన్నటువంటి నింపుతో మీ యొక్క మాటలు చేతలు అవి వింటాం వల్ల నాకేమనిపిస్తుందంటే 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు చాలు మీలో మరీ ఇంకా ముందుకేసేవాళ్ళు తప్ప, లేకపోతే 3-3.5 ఏళ్లలో మీరు సాధించగలరు. కండిషన్ ఏంటంటే రోజుకి కూర్చోవాలి మీరు 6 గంటలు. కండిషన్ అది ఇమీడియట్ క్వశ్చన్ ఏమొస్తుంది, నేను కూర్చోలేం మాస్టర్, కుర్చీలో కూర్చొని పడ కుర్చీలో కూర్చొని చేసుకోండి. కానీ ఎవరు కూర్చోలేని వాళ్ళు, అంతే తప్ప ఇదేదో మాస్టర్ చెప్పారు. పడ కుర్చీలో కూర్చొని చేసుకుంటా ఉంటే మీకంటే తెలివైంది ఆ శక్తి లొంగదు. అంతట అది ఎప్పుడు అవుతే అనివార్యము అవుతుందో అప్పుడే. ఇలా కూర్చున్నావు 6 గంటల సేపు కూర్చోవాలి అనుకున్నాను నేను, కళ్ళు తిమ్మిరెక్కి కూర్చున్నాయి, ఏం చేయాలి, లేచున్నాడే లేదు కామన్ సెన్స్. కానీ మనస్సు లొంగక మీరు పచారీ చేయటం మొదలెట్టాయి చేస్తూ కూర్చోవడం అంతే, ఇంకా అర్థమైందా? అది మీ మనస్సాక్షి చెప్తుంది మీకు. మీరు ఇంకా మేము కూర్చోలేము ఎట్టి పరిస్థితుల్లోనూ, శరీరం ఇంకా వింటలేదు, ఇంకా బాధ భరించలేము అనుకున్న స్థితి వచ్చేసి పరాకాష్ఠకి వెళ్ళిపోయినప్పుడు గ్యారంటీగా కదలండి, దాహం వేసింది మనుషులు తాగండి. మరి మధ్యలో టీ కాఫీలు తాగొచ్చా? ఉంది ఎవరికో డౌట్, ఎవరికో ఉందనిపిస్తుంది నాకుందా, నిజంగా వర్చలేదా? నాకు ఎందుకని అనిపించింది, నాకే తాగాలనిపించింది, లేదు ఎవరికి అనిపించింది అని చెప్పటం లేదు. కానీ టీ కాఫీ తాగకూడదు, కూల్ డ్రింక్స్ మంచిగా కావచ్చు అంటే. కానీ మధ్యన ఏదైనా నేచర్ కాల్సి కానీ దానికి కానీ వెళ్లాల్సి వస్తే వెళ్ళండి. కానీ వెళ్ళినప్పుడు మళ్ళీ కాళ్ళు కడుక్కొని డ్రెస్ మార్చుకుని, ఏ డ్రెస్ అర్థమైందా, పవిత్రత మీరు ఎంత మెయింటైన్ చేయగలిగితే అంత పవిత్రంగా మెయింటైన్ చేయండి. ఆ స్థలాన్ని అంత పవిత్రంగా ఉంచండి. అక్కడ ఒక గది కానీ ఏదైనా మీరు వేరుగా పెట్టుకోండి, ఆ గదిలో తపస్సు చేయడానికి వెళ్ళండి తప్ప అక్కడ మళ్ళా మేము జపం చేసుకుంటాం ఆర్పిచ్చుకుంటాం అనేది కుదరదు. కానీ మరి ఆశ్రమాల్లో చేసుకుంటాం, చూసుకోండి ఏం చేస్తుందని తప్పదు. మీరు ఆ ఏకాంతాన్ని చేయలేకపోతే మా గదిలో అక్కడ కూర్చొని చేసుకుంటా ఉన్నారనుకోండి, చేసుకోండి. చేసుకునేటప్పుడు మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. తర్వాత సరేనా, అర్థమైపోయిందా? చేసుకోగలరా? ఇప్పుడు మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఒకటి టైమింగ్స్, 1వ తారీఖు పొద్దున్న 4 నుంచి 7 గంటల వరకు మాత్రం మనం సామూహికంగా ఎక్కడ వీలవుతే అక్కడ చేస్తామండి. దాని తర్వాత సాయంత్రం ఏం చేయం, ఇంటికి వచ్చేసాక సాయంత్రం లొకేషన్ చూసుకోండి, మీరు ఎక్కడ పెట్టుకోదలుచుకున్నారు, చేసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కుని దానికి అగ్రత వెలిగించేసి పెట్టుకోండి. ఆ స్థలంలో నిత్యం అగ్రత వెలగటం అనేది మంచిది, సుగంధం అర్థమైంది కదా. దీపం అది పెద్ద అవసరం లేదు, సుగంధం కోసమే అగ్రత కూడా, తప్ప అగ్రత కూడా యాక్చువల్గా అవసరం లేదు. అంతేత 2వ తారీఖు నుంచి మీకు 6 అవర్స్ కోర్సు స్టార్ట్ అవుతుంది. ఓపెనింగ్ డే కాలేజెస్లో కూడా పాఠాలు ఏం చెప్పాం మేము కదా, టైం టేబుల్ ఇచ్చేసి. కానీ మీకేంటవుతుంది, నా 2వ రోజు గలభ అయిపోతుంది, మీరు అదృష్టవంతులు. ఏమన్నా కాలేజీ తెచ్చి 2వ రోజు సండే వస్తే ఏం
చేస్తాం,
ఇలాంటి వాళ్ళకి గ్యారంటీగా సాధన ఫలిస్తుంది ఎంకొట్టకుండా. 6 గంటలు చేసుకోమన్నా గలభ అయితే 4 గంటలే కానీ 4 గంటలు కూడా సాధ్యం కాదు, 3 గంటలే ఇస్తారు, గురువుకి ఇస్తారు వాళ్ళు, గురువుకి ఇస్తారు వాళ్ళు టీఏడీ. సరేనా, అంటే అఖండ దీపం ఉంటే అక్కర్లేదు సార్, అగరబత్తి సువాసన కదా, సువాసన పరిమళం అది చూసుకోండి మీరు. కానీ పరిమళం బాగా వస్తుందని ఇన్ని అగరబత్తులు పెట్టి అలా పొగ పీల్చారనుకోండి, ఏంటా సినిమాలో చూపిస్తారు, ఇది హనుమంతుడా వినాయకుడా తోక కనిపిస్తోంది అలా మీ ముక్కులు అయిపోయి అనుకోండి, గంధం వరకే ఆలోచించుకోండి. అతిగా ఏమో కొంత దూరంగా అంటే మీరు అవంతా రాసి తీశారు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తో, నాకు రేపు అందజేయండి అదే రాసుకొని ఇచ్చిన వాడు మళ్ళీ ఇవ్వక్కర్లేదు. కానీ ఎందుకంటున్నానంటే ఆ సంకల్ప పత్రాలు వేరు, ఈ సంకల్ప పత్రాలు వేరు. ఆ సంకల్ప పత్రాలు వేరే ఉద్దేశంతో ఇవ్వబడ్డాయి, ఇవేమో మీ యొక్క సాధన తీవ్రత కోసం తీసుకుంటున్నామని అది చూసుకోండి. ఇంకా కొన్ని కొత్త సాధనలు కలిపాను, అది ఇంట్రెస్ట్ ఉందని చూసుకోండి. ఇంకోటి ఏంటి కలుపుతున్నాను నేను, అది కలిపా ఇంకోటి ఏదో చెప్పాను నేను, రెండు చెప్పాను కలిపేశారా ఇంకా నేను ఏదో గుర్తొచ్చింది చూడండి, గుర్తొస్తుంటే చెప్పుకుంటూ ఉంటాం, అదేంటంటే కష్టం కాదు. ఇంకోటి ఆహార నియమాలు ఏమీ లేవు, మంత్రులు చెప్తున్నాను ఆహార నియమాలు అవి ఏమీ లేవు. కానీ మీరు ఆహార నియమాలు పెట్టుకుంటే మంచిదే, కానీ ఈ 6 గంటలు సాధన చేసుకునేటువంటి వాడికి ఆహార నియమాలు ఏమీ అక్కర్లేదు. ఈ 6 గంటలు వాడు కూర్చోగలిగేటటువంటి సంకల్పం వాడికి ఉంటే ఇంకోటి ఏంటి, మీరు కూర్చునే ముందు తీవ్రంగా ఆహారం తీసుకుని కూర్చుని బలం నిద్ర వచ్చింది మాస్టర్ 3 గంటలకు అంతేత మేము పొద్దున్న హెవీగా భోంచేసి తపస్సులో కూర్చుంటాం, సాయంత్రం మళ్ళా హెవీగా భోంచేసి తపస్సులో కూర్చుంటాం, కూర్చోవచ్చు 3 గంటలు కానీ తపస్సు అవుతుంది ఏమవుతుంది నిద్ర అవుతుంది. అంతేత ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనము తపస్సు అయ్యాకే. దీనికి నేను ఇంకో కండిషన్ కూడా మీరు చెప్పాను కదా, రోజుకి 6 గంటలు చేసుకోమన్నాను, కానీ ఒకే సిట్టింగ్ లో అయినా చేసేసుకోవచ్చు మీరు, లేకపోతే మినిమం 6 సిట్టింగ్స్ 1 అవర్ సిట్టింగ్స్ కింద అయినా చేసుకోవచ్చు మీరు. ఇంత మధ్యన 5 గంటలు ఒకసారి, 1 గంట ఒకసారి, 4 గంటలు ఒకసారి, 2 గంటలు, మీ ఎనీ పెర్మిటేషన్ కాంబినేషన్ అర్థమైంది కదా. కానీ ఎప్పుడు కూర్చున్నా ఖచ్చితంగా ఎంతసేపు కూర్చోవాలి అది మాత్రం తగ్గించుకోకండి. ఆహారం తీసుకున్న 2-3 గంటల తర్వాతే కూర్చోండి అది సరేనా. ఇంకా కానీ ఆహార నియమాలు పాటించగలిగితే మిగతా చందనశ్రమహర్పుణ్యాలు సూర్య నమస్కారాలు అవి చేసుకోగలిగితే మంచిదేగా. ఎందుకంటే 6 గంటలు మీరు కూర్చుంటున్నప్పుడు నెక్స్ట్ ఎలాగో ఆఫీసులో వాటిలో కూడా మీరు సెడెంటరీ హ్యాబిట్స్ ఉంటాయి, కూర్చునే ఉంటారు కనుక శరీరానికి కాస్త ఎక్సర్సైజ్ కావాల్సి వస్తుంది. అంచేత మీరు సూర్య నమస్కారాలు అవి చేసుకోగలిగితే మంచిదే, కానీ చేసుకోవాలి అని మాత్రం నేను చెప్పటం లేదు. నో కండిషన్స్, కండిషన్ 6 గంటలు మీరు కూర్చుని సరేనా. ఇంకా నేను బయలుదేరుతాను, స్వస్తి ప్రజాభ్యర్థితను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాయేంద మార్గేణ మహిమహేతాబ్రాహ్మణేభ్యో నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఆయే వర్షతు పర్జన్యః రుధిరేతస్య చాలిని ఏషోయం శోభగహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాః. పుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు కౌగిలః. నిర్ధనాః సగుణాః సంతు జీవంతు శరదాః.